गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। श्रीं कैलरीं हसकलरीं सकलरीं श्रीं श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम ప్రపంచంలో పరిణామక్రమం ఒక్కటే నిరంతరము శాశ్వతముగా సనాతనముగా నిత్య నూతనముగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో తన పాత్రను పూర్తిగా విస్మరించినటువంటి ప్రాణి మానవుడు ఒక్కడే. అటువంటి వ్యక్తి పరిణామక్రమానికి చాలా ప్రమాదకరము కనుక ఒక విధంగా అతన్ని పృథ్వీ గ్రహం మీద బందిఖానాలో పడేసినట్టు ఒక పాయింట్. ఇదే అర్థం చేసుకోండి ముందు. పరిణామక్రమానికి అడ్డు తగలగలిగేది, పరిణామక్రమములో పాలు పంచు కొనకుండా ఉండేది, పరిణామక్రమము గురించి ఏమీ తెలియకుండా అడుగు అడుగున నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్కి దానికి అడ్డు తగలగలిగేటటువంటి వ్యక్తి మానవుడు ఒక్కడే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, విని ఊరుకోవటం కాదు. పరిణామక్రమం గురించి మీకు తెలియనంత వరకు మీరు ఏది చేసినా అది తప్పే. ఎందుకు ఏది చేసినా అది తప్పే అవుతుంది అంటే, కోట్లాది కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామక్రమము పృథ్వీ గ్రహం బయట జరుగుతోంది. ఆ బయట జరుగుతున్నటువంటి పరిణామక్రమములో మీరు మీ వంతు తెలుసుకోవటానికి అవి అంతా మీకు స్మృతిలోకి రావాలి. ఇదివరకు మానవ జన్మ మీరు ఎత్తకుండా ముందు ఉన్నంత వరకు మీరు అందుకున్నటువంటి పరిణామ క్రమములోని స్థితి మీకు స్మృతిలోకి రాకపోతే మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? భగవద్గీత యొక్క అంతరాధ్వదే స్మృతిని లబ్ధ్వా. కానీ ఆ స్మృతి ఎక్కడి నుంచి వచ్చింది? శృతి వల్ల వచ్చింది. శ్రీకృష్ణుడు చెప్పింది విన్నాడు కనుక, శృతి విన్నాడు కనుక ఆ స్మృతి లభించింది. ఎంతసేపు విన్నాడు? చాలాసేపు విన్నాడు. చాలా అనుమానాలు వస్తాయి. అంచేత మీకేమి అనుమానము రాకుండా నిశ్చింతగా హాయిగా ఏ విధమైనటువంటి విషాదము లేకుండా గందరగోళం లేకుండా జీవించగలుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు పరిణామక్రమం గురించి ఏబీసీడీలు కూడా మీకు తెలియవు. చేత నిశ్చింతగా ఉండకండి, మనకేదో అర్థమైపోయిందని కలిసి మనం ఆలోచించుకుంటున్నాం. ఇదంతా నేను లెక్చర్ ఇవ్వటం లేదు, మీరు లెక్చర్ వింటం లేదు. మీ లోపల నుంచి రావాల్సినటువంటి ప్రశ్నలు, మీ లోపల నుంచి రావాల్సినటువంటి స్ఫురణలు నా ద్వారా మీలోకి వెళ్తున్నాయంతే. మీరు ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. విశాలమైనటువంటి అనేక 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 యుగాలు, కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగంలో ఉన్నాం మనం. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల అనుభవతులు ఉన్నాయి చెప్పలేము. అలా మళ్ళీ ఇది ఎన్ని సైకిల్స్ తిరిగాయో, అవి ఏమీ స్మృతిలోకి మనకి రాకుండా మనమేదో ఉద్ధరించేస్తాం, మనమేదో యుగ నిర్మాణాన్ని చేసేస్తాం అనుకునేటటువంటి భ్రమ ముందు మనకి పోవాలి. స్మృతిని లబ్ధ అనే మాట అర్జునుడు లాగా అనగలిగినటువంటి వాళ్లే శ్రీకృష్ణ సారథ్యానికి తగుతారు. అంచేత మీరు ఎంచుకున్నటువంటి పని ఎంత మహత్తరమైనదో, ఎంత గొప్పదైనదో మీరు అర్థం చేసుకోండి. కానీ స్మృతి రావటానికి ఎంత టైం పడుతుంది? తక్షణమే వస్తుంది. నేర్చుకున్నదిగా, నేర్చుకున్నది రావటానికి మీకు టైం ఏం పట్టదు. కానీ నేర్చుకున్నది మనకి జ్ఞప్తి లేదు, దానిని మనం ఉపయోగించకుండానే జీవిస్తున్నాము అనేది మాత్రం ఎన్నిసార్లు మీకు చెప్పినా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినా బురకెక్కడంలే. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్కడైనా మీకు ఇదంతా ఇప్పుడు ఎందుకు నాకు అని అనిపించిందో, తక్షణం మీరు ఈ దారి వదిలేయండి. ఎందుకంటే అది ఇంక ఇప్పుడు ఈ జన్మలో మీకు రాదు. అది ఆ ఆవేదన లేనటువంటి వాళ్ళకి ఇది చాలా కష్టం అవుతుంది. ఇందుకు రా బాబు ఇదంతా నాకు అనుకున్న వాళ్ళకి అనవసరం ఇది. మళ్ళా ఎప్పుడో ఏదో జన్మలో మళ్ళా వస్తుంది. ఇంకంటే ఇక్కడికి రాకుండా ఈ సైకిల్స్ నుంచి వాడు దాటలేడు. పరీక్ష రాయాల్సిందే. వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? పోస్ట్ పోన్ నుంచి అడుగుతారు. పోస్ట్ పోన్ చేసాక మళ్ళా చదవరు వాళ్ళు. మళ్ళీ పరీక్ష డేట్ వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? పోస్ట్ అడగండి, పోస్ట్ పోన్మెంట్ దానికే ఉంది. ఈ వైస్ ఛాన్సలర్కి కాలాతీతమైనటువంటి స్థితిలో ఉన్నారు తప్ప మీరు ఎన్ని కోట్ల సంవత్సరాలు పృథ్వీగ్రహం మీద ఇలాగ జంతువులలాగా తిరుగుతున్నా వాడు పట్టించుకోడు. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. నిష్కృతి మాత్రం లేదు, మీరు తిరుగుతూ ఉండండి, అది వేరే విషయం. వాడు మాత్రం మిమ్మల్ని దగ్గరకు వచ్చి మిమ్మల్ని బతిమాలుగోడు. ఈ వైస్ ఛాన్సలర్ పోస్ట్ పోన్ చేస్తేట అని అందు చేస్తున్నావు. ఓకే, నీ ఇష్టం, అది యువర్ డిసిషన్. అర్జునుడు కూడా చివరికి ఏమంటాడు? వాడు యథేచ్ఛసి తథాకరు, నీ ఇష్టం. అంచేత అది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఇది తప్ప ఇంకో నిష్కృతి లేదు అని మీకు అర్థమయ్యాక ఇది ఎందుకు బాబు అనిపించినా ఏం చేయాలి? మీరు పట్టుకోవాలంతే, సాధించైనా సాధించాలి, లేకపోతే అంతే. అది పరివ్రాజకులుగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నేను కూడా మీకు ఎప్పుడు సహాయపడగలనంటే మీరు ఆ మార్గంలో అడుగులు ముందుకు వేయగలిగితే. అక్కడే స్టెకప్ అయిపోతుంది చూసారా, రికార్డు దుం అంటూ ఉంటుంది. అలాగే మీరు మంత్రజపాలు చేస్తూ కూర్చుంటున్నారు, యజ్ఞాలు చేస్తూ కూర్చుంటున్నారు అంతే. అంతకంటే అన్ని మీరు అక్కడే ఆగిపోయారు. అదే మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవుతే తప్ప ముందుకు వెళ్ళలేము, అంతకంటే ఏం లేదు. ముందుకు వెళ్ళటానికి మాత్రము మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు. భౌతిక జగత్తులో మీరు ఎక్కడున్నా ఒకటే ప్రకృతికి. ఇతర ప్రాణులు ఇతర జంతువులు కూడా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. శాల్యుడు కాళహస్తిలు అంతే కదా, ఏనుగ, ఇంకా ఏంటి, పాము. అందుకే విభూతి యోగంలో శ్రీకృష్ణుడు అన్ని ప్రాణుల్లోనూ చెప్తాడు తన స్థితిని పొందినటువంటి వాళ్ళని. అంచేత మానవ జన్మ ఎత్తితే మాత్రమే ఈ స్థితి పొందగలుగుతాము అనకండి. మిగతా ప్రాణులు కూడా పొందారు. కానీ మానవుడు ఆలస్యము చేసుకోగలడు, త్వరగానే వెళ్ళగలడు. అదొక్క తేడా ఉందంతే, అదొకటే తేడా. ఇది అర్థం చేసుకోండి. ఆ సీరియస్నెస్ ఆఫ్ దిస్ గ్రూప్, ఇచ్చండి. ఆ సీరియస్నెస్ మీరు పూర్తిగా తెచ్చుకోకపోతే ముందుకు వెళ్ళలేము మనం. ఏంటి మనం నేర్చుకోవాల్సినది? పరిణామ క్రమములో ముందు మీరు పాలు పంచుకోలేరు. మీరేం చేయగలరు? పరిణామ క్రమంలో కొట్టుకుపోగలరు. మొదట స్టెప్ అది. విపరీతమైనటువంటి ఫ్లక్స్ వచ్చేసే గంగా నదిలో అతి తీవ్రమైనటువంటి ప్రవాహం ఉంది. ఎంత గజ ఈతగాడైనా ప్రవాహానికి ఎదురు ఈదలేడు. కానీ గజ ఈతగాడు మునిగిపోడు, ట్రిక్ తెలిస్తే అలసిపోడు వాడు. ఇంచేత ప్రవాహమే చాలా వేగంగా ఉంది కనుక వాడు ఆ ప్రవాహానికి అనుగుణంగా వాడిని తన్ని తాను వదిలేసుకోగలిగితే ఎక్కడికి వెళ్తాడు? డైరెక్ట్ గా సముద్రంలో వెళుతాడు. ఎలా వెళ్ళాలి అని కూడా వాళ్ళు అడగక్కర్లేదు. సముద్రం ఎక్కడుంది అని కూడా అడగక్కర్లేదు. ఈ నది ఎక్కడికి వెళ్తోంది అని కూడా వాడు అడగక్కర్లే. ఏ నదిలో ఉన్నావాడు ఎక్కడ చేరుకుంటాడు? ఏ నదిలో ఉన్నా గంగానదే కావక్కర్లేదు. ఏ నదిలో అయినా నది అంటే కాల ప్రవాహము అని అర్థం ఇక్కడ. అంచేత కాల ప్రవాహంలో మీరు కొట్టుకుపోగలుగుతున్నావా లేదా అన్నది మొదట మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి కోరికలు లేకుండా ఉండాలి అనేది. ఇంచేత కోరికలు అంటే ఒడ్డు మీదకి వెళ్తున్నారు, మీరు కొట్టుకుపోతున్నారు. అందమైనటువంటి ప్యాలెస్ కనిపించింది ఒడ్డులో, ఏమనిపిస్తుంది? ఈ మురికి మురికి నీళ్ళలో వాటిలో ఫ్లక్స్ ఎలా ఉంటాయి? చాలా మురికి నీళ్ళగా ఉంటాయి. పక్కన శవాలు కొట్టుకుపోతూ ఉంటే ఖచ్చితంగా ఫ్లక్స్ వస్తే ముందు కనిపించేవి శవాలే. చాలా అందమైనటువంటి వాసన వేస్తూ ఉంటాయి కదా. అందరూ కొట్టుకుపోతున్నావు, నువ్వు ఎదురకుండా ఒక తోట కనిపించింది ఒడ్డున. ఏమనిపిస్తుంది మీకు? తోటలోకి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తే ఏమవుతుంది? ప్రవాహం నుంచి బయటపడ్డావు నువ్వు. బయటపడితే ఏమవుతుంది? సముద్రంలోకి వెళ్ళలేవు. అంచేత బయట ఉన్నటువంటి ఆకర్షణలు మిమ్మల్ని ఏమి చెయ్యకూడదు అని చెప్తున్నాను తప్ప బయట ఉన్నటువంటి ఆకర్షణలు ఏమి ఆగవు. ఒడ్డు ఒడ్డులాగే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి మందిరాలు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, అక్కడ ఉన్నటువంటి డ్యాన్సులు, పాటలు, ఆటలు అన్ని అలాగే ఉంటాయి. అవి మిమ్మల్ని ఆకర్షిస్తూ కూడా ఉంటాయి. దానికి అలవాటు పడ్డారు కనుక వాటి ఆకర్షణ నుంచి మీరు బయట పడలేరు కూడా అంత ఈజీగా. ఎప్పుడు బయట పడగలరు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇంకా నాకు ఇదేమీ వద్దు, నేను కొట్టుకుపోతున్నాను. నువ్వు ఎలాగ కాల ప్రవాహంలో కొట్టేస్తావో నేను అక్కడే ఉంటా. మళ్ళా నిర్ణయం కూడా ఉండదు. ఎక్కడ ఉంచుతావో అక్కడే ఉంటాను అన్నది మనస్ఫూర్తిగా నిర్ణయించుకోగలగాలి. మరి అక్కడే ఉంటాను అంటే ఏం చేయాలి? అక్కడ జీవించాలి. అక్కడ అంటే అక్కడ నీకు చేతనైనట్టు నీకు తెలిసిన అస్త్రశస్త్రాలు ప్రయోగం చేస్తూ జీవిస్తూ ఉంటావు. ఎలా జరుగుతుందో అలా జీవిస్తాను అది పనికిరాదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ జీవించాలి. కానీ అక్కడ నువ్వేమి ఉపయోగించుకోవాలి? నీ సొంత తెలివితేటలు ఉపయోగించుకోవాలి. ఆ సొంత తెలివితేటలు ఉపయోగించుకుంటున్నా నీ వెనకాతలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం జరిగినా నాకు అనవసరం. నేను కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి నేను నాకు చేతనైనటువంటి అక్కడున్న పరిస్థితుల్లో మార్పే తెచ్చుకుంటున్నాను. నేను బయట ఏం పెద్ద పెద్ద కోరికలు ఎక్కువ అనలే. అక్కడున్న పరిస్థితుల్లో ఆ రోజుకి ఆ రోజు నేను ఏం చేయగలను అది చేస్తాను. ఈ రోజు స్టూడెంట్ గా ఉన్నాను, చదువుతాను. నెక్స్ట్ డే వాడు స్టూడెంట్ గా ఉంటే చదువుతాడు, వాడు స్టూడెంట్ గా లేకపోతే చదవడు. లేకుండా ఎక్కడ పోతాడు మాస్టర్ వాడు? గుండాయి చేస్తే స్టూడెంట్ కాదు కదా వాడు. మరి అప్పుడు ఏమవుతాడు వాడు? ఏమో ఏ ప్రతయంలో ఉంటాడో ఎక్కడ ఉంటాడో. అప్పుడు అక్కడ ఏం చేయాలి? స్టూడెంట్ నేను చదవాలి అంటే కుదరదు కదా. అంచేది అది గుర్తుంచుకోండి. మనం చాలా తెలివితేటలుగా అడుగుతాం అనుకుంటాం, మరి నేను స్టూడెంట్ కాకపోతే ఏమవుతాను నెక్స్ట్ డే అని. అవుడే తెలుసు నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో. ధర్మరాజే రేపు నేను దానం చేస్తానంటే భీముడు నవ్వాడు. అలాంటిది మీరు అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారు అంటే మన యొక్క ఆ నిష్క్రియత్వం మీకు అర్థం అవ్వాలి. తొందర ఎవడుకుంటుంది? పరీక్ష రాసేవాడికి ఎండాకాలం సెలవులు వచ్చేస్తే ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాక పాపం మెడికల్ ఎంట్రన్స్ వేసేవాడు చేస్తారు. ఇప్పుడు పరీక్ష ఇంటర్మీడియట్ రాసిన వాడికి ఏం బాధ ఉండదు, వాడు హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఎంసెట్ రాయి తెలుసుకున్నవాడు ఏం కోచింగ్ అది? ఫాస్ట్ కోచింగ్ ఏదో ఉంటుంది, 1 వీక్ కోచింగ్, దాంట్లో చేరుతాడు వాడు. షార్ట్ టైం కోచింగ్ వాడు పాపం అవసరపడతాడు. మనం ఏమంటూ ఉంటాం, వీడు పిచ్చివాడు వీడు. అంటే మిమ్మల్ని అనొచ్చు అందరూ పిచ్చివాళ్ళని. మరి మీ ఇష్టం, మీరు అలాంటి పిచ్చివాళ్ళు అవుతారు. అంచేత బయట ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నారు అనేది కాదు ప్రశ్న. మీకు నేను చెప్పింది బురకెక్కిందా? ఏంటి చెప్పింది? పరిణామ క్రమములో మీరు పాలు పంచుకోలేకపోతున్నారు. అది అర్థమైందా మీకు? చెట్టు అంకురిస్తుంది, పరిణామ క్రమంలో పాలు పంచుకుంటుంది. రోజు రోజుకి ఏమవుతుంది? అది ఎదుగుతుంది. మరి మనం రోజు రోజుకి చావు దగ్గరికి వెళ్తున్నాం అంతే కదా గ్యారంటీగా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? చావు దగ్గరికి వెళ్తున్నటువంటి వాడు పరిణామ క్రమంలో పాలు పంచుకోవటం లేదు అన్నది మీరు గుర్తుంచుకోండి. మృత్యువు నాకు తప్పదు అని మీకు అనిపిస్తే
నాకు అనిపించటం లేదు మాస్టర్ మీ భ్రమ అది. అంచేత మృత్యువు నాకు రాదు అని మీకు అనిపిస్తే ఓకే, మీరు పరిణామక్రమంలో ఉన్నట్టు అది గుర్తుంచుకోండి. మీరు అమరులు అయిపోతే గొప్పేం అవ్వలేదు. పరిణామక్రమం యొక్క అతి నిశ్చయమైనటువంటి లక్షణం ఏంటంటే అమరత్వం. కదలా జరుగుతూ ఉంటుంది, మీరున్నా లేకపోయినా పరిణామక్రమం జరుగుతూ ఉంటుంది కదా. ఇంత పరిణామక్రమము అమరత్వం యొక్క లక్షణం. ఇంతట అమరత్వం పొందాలి అని మనం కోరుకునేది నిశ్చింతగా జీవించడానికి కాదు. నిశ్చింతగా దేవతలు జీవించలేరు. నువ్వైతే ముక్తి పొందేవచ్చు, బ్రహ్మకొచ్చాడు. ఎంతవరకు ఉండాలి బ్రహ్మ? ఈ కల్పాంతం వరకు వాడు బ్రహ్మే. వాడికి పాపం నిష్కృతి కూడా లేదు. వాడికి నువ్వైతే ఏదో నేను నిద్రపోతానంటావు కానీ అంటే మీరు చూసుకోండి మీరు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నారో. కానీ నేను ఇరుక్కోకుండా ఉంటాను, ఉండండి కోట్ల సంవత్సరాలు ఈ జంతువుల్లాగా, ఏం పర్వాలే. మళ్ళీ ఎప్పుడో ఎప్పుడో అప్పుడు ఈ చక్రం నుంచి బయటపడాలి. బయటపడగానే ఎందులో ఇరుక్కుంటారు మీరు? పరిణామక్రమంలో ఇరుక్కుంటారు. అందువల్ల మనిషి అసలు దీని గురించి ఆలోచించాడు, చాలా తెలియనివాడు. కానీ తప్పదు, ఇది ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, ఇంకో జన్మలో కాకపోతే కొన్ని కోట్ల జన్మల తర్వాత ఇది తప్పదు అని తెలిసాక మనం మేధావులు అవుతే ఏం చేయాలి? తప్పదు అన్న దానికోసం నువ్వు చేయాల్సిందేగా, పరీక్ష రాయక తప్పదు కదా. పోస్ట్పోన్మెంట్ ఎవరైతే ఎందుకు రాసిస్తే పోయి. కానీ మనం ఏం చెప్పుకుంటాం, నాకు చదువు లేదు, నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు రోగాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ఏం చేస్తాడు వాడు? నెక్స్ట్ బర్త్ చూసుకుంటాడు. కానీ నెక్స్ట్ బర్త్ లో ఈ ఐడియా మీకు స్ఫురించడానికి గ్యారంటీ లేదు. చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి. కబీర్ దాస్ తర్వాత ఈ ఐడియా స్ఫురించింది సమదగురు రామదాస్ చేతనత్వంలో. మధ్యన ఉన్నటువంటి జన్మలు నేను పరమ దద్దమ్మని అని చెప్పుకున్నాను శ్రీ గురుదేవులు. ఎందుకు నేను ఉపయోగించుకోలేదు, అవి పనికిరాని జన్మలు కనుక అవి చెప్పలేదు. గొప్పవి అంటే గ్యారంటీగా చెప్పు ఉండేవాడు మీసాలు తిప్పుకుని. చెప్పలేదు దానికి కారణం ఏంటంటే పనికిరాని జన్మలు అవి. బ్లావెట్స్కి అలాగే జరిగింది. వాళ్ళ లైఫ్ హిస్టరీ మీరు చదివితే ద 48 లైఫ్స్ ఆఫ్ ఆల్ సీవన్ అని ఉంది, జిడ్డు కృష్ణమూర్తిది, థియస్ ఆఫ్ ది సొసైటీ ల్యాబ్లో ఉంది, ఇక్కడ చూడండి. అది 48 జన్మల గురించిలో కేవలం 2-3 జన్మలు జిడ్డు కృష్ణమూర్తివి అసలు కాస్త చెప్పుకోదగ్గవి, కాస్త చెప్పుకోదగ్గవి. కబీర్ దాస్ లెవెల్లో కూడా లేవు అవి. మిగతా జన్మలన్నీ ఆ 48లో తింటాం పడుకోటం, తింటాం పడుకోటం, అవి జరుగుతాయి. అంచేత ఈ టైం అప్పుడు ఈ మహాకుంభ మేళా జరుగుతున్నటువంటి రోజులలో ఏం చేయాలి? మనం త్రివేణి స్నానం చేయాలి. అలహాబాద్ వెళ్ళిపోదాం సీట్ రిజర్వ్ చేయించుకుని. వెళ్ళిపోతే ఏమవుతుంది? మురికి నీళ్ళు స్నానం చేసి వస్తారంతే, అవదు. ఏంటి త్రివేణి అంటే చెప్పాను, గంగా యమున సరస్వతి నదులు ఏంటి, ఇడ పింగళ సుషుమ్నాలు స్నానము చేయగలిగినటువంటి వాడు వెళ్తే. ఇట్లకి అది చేస్తున్నాం మనం ఇప్పుడు. కానీ అక్కడ స్నానం చేస్తే కాకి ఏమవుతుంది? కోయిల్ అవుతుంది, కొంగ హంస అవుతుంది. మరి మీరు అవ్వాలి ఈ రోజుల్లో. మీరంతా అయ్యాక మళ్ళా కావు కావు అన్నారనుకోండి, ఇంత విని ఇంటికి వెళ్ళాక మళ్ళా కావు కావు అన్నారనుకోండి, అనండి, దానికేమీ నో ప్రాబ్లం. కొంగ జపాలు చేసుకుంటూ ఉండొచ్చు, నో అబ్జెక్షన్. అది మీకు నిరంతరం గుర్తు రావాలి. అది అనన్యాశ్చింత ఎంతో మామ అంటే ఇంకంటే ఏం చెయ్యాలో మనకి తెలియదు, అది ప్రకృతి చేయిస్తుంది. కానీ ఇది మనం మర్చిపోతాం. మధ్యలో చాలా నిశ్చింతగా జీవిస్తాం, అసలు మంటెత్తటం లేదు, వచ్చిన కూడా అది. అంచేత భారతీయ సంస్కృతి ఏం చెప్పిందంటే శవానికైనా మంటించండి ఉంది, కనీసం అదైనా మండుదే. ఈ మంట నెక్స్ట్ బర్త్ లో గుర్తుంటుందేమో సంస్కారాలని. అర్థం చేసుకోండి, అది హాస్యానికి ఏం చెప్తానే నేను. పరిణామ క్రమములో మనం చేయవలసినటువంటి పని చేయకుండా భూమి మీద మీరు ఎంత గొప్ప గొప్ప ఆర్గనైజేషన్ స్థాపించినా ఏమీ ఉండవు. సకాలేన మహత యోగో నష్ట పరంతప. ఎవడు ఎంత గొప్ప గొప్ప వాడైనా ఎన్ని యోగ సాంప్రదాయాలు ప్రపంచానికి అందించినా ఏమవుతాయి? అవి నష్టం అయిపోతూ ఉంటాయి. అంచేత ప్రశ్న ఒక కొత్త సాంప్రదాయాన్ని అందించటం కాదు,
ఈ సాంప్రదాయాలంతా ఎందుకు వస్తాయి? ఆ దేశకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అప్పటి భాషను అర్థం చేసుకోలేరు కనుక. పాలీ భాషలో ఇప్పుడు బుద్ధుడు చెప్పాడు అనుకో, ఏమర్థమవుతుంది మనకి? హిందీలో ఇంగ్లీష్లో చెప్పినా మనకు అర్థం కాదు. అంతేత ఏం చేయబడుతుంది? లోకల్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేషన్ అవుతుంది. ఆ యోగ విద్య అంతే జరిగేది. ట్రాన్స్లేషన్ మాత్రమే, ఒరిజినల్ ఎప్పుడు పోదు. ఆ ఒరిజినల్ ఏంటి? మన శరీరం యొక్క ధర్మాలు. మన శరీరం యొక్క ధర్మాలు బుద్ధుడివి ఎలాంటివో, మన శరీరం అలాంటి కృష్ణుడు ఎలాంటిదో, మంది అలాంటిదే, అర్జునుడు ఎలాంటిదో, మంది అలాంటిదే. వయస్సులో తేడాలు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు 500 సంవత్సరాలు బతకొచ్చు, ఇప్పుడు మనం 60 సంవత్సరాలే బతుకుతూ ఉండొచ్చు. కానీ శరీరం యొక్క ధర్మాలలో ఏ మార్పు లేదు. అది శాశ్వత నిత్య నూతన సనాతనమైనటువంటి విద్య. మారదు శరీరం యొక్క ధర్మాలు. కానీ గందరగోళం ఎలా వస్తుంది? ఎండాకాలం వచ్చింది, 1 సంవత్సరం పాటు కాలేజీలో జాయిన్ అయ్యా నేను. నాకు తెలుసు నేను 1 సంవత్సరమే ఉంటా కాలేజీలో అని. ఎండాకాలం వచ్చింది, ఏసీ పెట్టించుకోవాలి. ఎక్కడ పెట్టించుకుంటా? ఇంట్లో పెట్టించుకుంటానా, కాలేజీలో పెట్టించుకుంటానా? ఛాన్స్ వచ్చింది నాకు ఏసీ పెట్టించుకోవటానికి. కాలేజీలో 1 సంవత్సరమే ఉంటా నేను, ఇంట్లో ఇంట్లోనే ఉంటాగా. ఎండాకాలంలో మాత్రం నేను కాలేజీలోనే ఉండాలి, అదో రూల్ వచ్చింది. ఏసీ పెట్టించుకోవచ్చు, ఎక్కడ పెట్టించుకుంటా? కాలేజీలో పెట్టించుకున్నది అయిపోయాక ఇంట్లో పెట్టించుకోవడానికి వీల్లేదు. ఎందుకు కాలేజీలో పెట్టించుకోవచ్చుగా? మరి ఎందుకు ఈ భూ ప్రపంచం మీద ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం మనం? ఎందుకు అంత ఆతృత ఇళ్ళు కట్టేసుకోవాలి, డబ్బు సంపాదించేసుకోవాలి, పేరు సంపాదించేసుకోవాలి? మూర్ఖత్వం అర్థమైందా? అర్థమైతే ఇలా కూర్చోవాలని నా డౌట్. అందుకే మీకు బురక ఎక్కుతోందా అనేది. బురక ఎక్కటం లేదు, అలా స్లిప్ అయిపోతుంది అంతే. అది ఇంతేంటి, ఎక్కే కాలం ఉండలేము మనం. ఇక్కడ ఏం చేస్తాం అప్పుడు? ఎంత మినిమం అవుతాయి అంత ఎక్కడ జారవేయటానికి ట్రై చేస్తాం? ఇంటికి జారవేయటానికి ట్రై చేస్తాం కదా. కానీ మన ప్రయత్నాలన్నీ ఎలా ఉన్నాయి? ఏ ప్రయత్నం మీరు చేసినా, ఆఖరికి ధర్మం కోసం మీరు చేసినా, దేనికోసం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి చేస్తారు. అందుకే నేనేం తొందరపడిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలి నాకని. వస్తే అభ్యంతరం లేదు, కానీ నాకేం తొందర లేదు. ఏ విషయంలో తొందర లేదు. ఇంకేంటి, నేను నా ఇంటిని చూసుకుంటున్నా, మీరు మీ ఇంటిని చూసుకోగలుగుతున్నారా? మరి ఇంటిని ఎప్పుడు చూసుకుంటారు? సరిపోయాగా ఇంటికి ఎప్పుడు చేస్తారు మీరు? ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్తున్నారు మీరు. దాన్ని గమనించుకోగలిగితే, దాని అందాన్ని మీరు చూసుకోగలిగితే, ప్రతిరోజు రాత్రి మీరు చేరుకుంటున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి గృహాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ భౌతిక జగత్తు మిమ్మల్ని ఏమీ చేయలేదు, మిమ్మల్ని తన ఆకర్షణలో పడలేదు, తన ప్రలోభాల్లో పడలేదు. మీకు కోపాలు రావు, మీకు బీపీలు రావు, మీకు డయాబెటీస్లు రావు. మరి బీపీ డయాబెటీస్ వచ్చిందంటే ఏంటి? ఇవంతా కబుర్లే అని అర్థం. అంతే కదా, పొందిన కబుర్లు అవుతే అవ్వచ్చు, మీరు దాటేయచ్చు కదా. లెక్చర్ లాగా దయచేసి వినకండి. ఇది లెక్చర్లు చాలా చెప్పాను 20 ఏళ్ల బట్టి. మారగలుగుతున్నారా? తీవ్రత అర్థమైనదా? 3 చేతనత్వ స్థాయిల్లో జీవిస్తున్నాం మనం. జాగ్రత్త, స్వప్న, సుశక్తి, శృతి. మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఇది మీ స్మృతిలో ఉండాలి నిరంతరం. స్మృతిలో ఎలా ఉండాలి? ఎప్పుడైనా నిద్ర లేపి అడిగినా 3 3లు ఎంత అంటే 9 అంటాం కదా. ఎక్కాలు ఎక్కడున్నాయి? స్మృతిలో ఉన్నాయి. స్మృతిలో ఉన్నాయని ఎక్కాలని వెళ్ళవేస్తే కూర్చుంటారా 24 గంటలు? అంతేత 24 గంటలు సాయిరాం 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 ఉంబురుబస్ అంటూ ఉంటా. అంటే అర్థం ఏంటనమాట, ఇంకా కంటత రాలే. కంటత రానటువంటి ఎక్కం మీకు ఉపయోగపడుతుందా? అంతేత మీరు సాయిరాం సాయిరాం ఓంబూర్భసం హ్రీం శ్రీం క్లీం తత్సవితులు వరణ్యం అంటూ కూర్చున్నారనుకోండి, ఉపయోగపడుతుందా అది మీకు? పడదు.
అనలేదనుకోండి అసలు ఉపయోగపడుతుందా? మరి అది అంచేత మానేయొద్దు, ఇది మానేస్తా ఉంటారు, అసలు అక్కడే లేదు. ఆ పిచ్చింది భారతదేశంలో జరిగిన పిచ్చి అదే. అంచేతే యోగ విద్య నాశనం అయిపోయి నాలాంటి వాళ్ళు కూడా యోగ విద్య గురించి మాట్లాడేటాన్ని మొదలెట్టేశారు. ఛాన్స్ అంతే కదా. ఆవుత వృక్షం మహావృక్షం అంట, ఎక్కడ అది కదా. అంచేత ఈ కబుర్లన్నీ అందరూ ఎందుకు మాట్లాడగలుగుతున్నారు అంటే ఎవరూ ఆచరణలో పెట్టడం లేదు కనుక ఎవడైనా మాట్లాడేయచ్చు. ఆ ప్రమాదం ఒక ఆధ్యాత్మిక జగత్తుకే పట్టింది. అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎండీ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తే లోన్ మూసుకుని వింటాం మనకి నచ్చిన నచ్చవైనా, వాళ్ళు ఎండీ కనుక. కానీ ఆధ్యాత్మిక జగత్తులో తపస్సు చేసినటువంటి వ్యక్తి గాయత్రి అందరూ చేసుకోవచ్చు అంటే ఎవడు వద్దంటాడు? గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలియని వాడు. దానికి మనం తల ఊపుతాం, ఊపుతాం ఊపం, ఊపామో ఊపలేదా అంటే ఎక్కడున్నాం మనం? దేనికి వినవిచ్చాం? ఆవుద వృక్షానికి వినవిచ్చాం, మహావృక్షానికి. మనం అర్థం చేసుకోండి, ఇదంతా లెక్చర్ లాగా వినపాకండి. మీకు ఆ ఆవేదన అర్థం అవుతే మారిపోతారు. మారిపోయారు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే మీ జీవితంలో కనిపించాలి. మొట్టమొదటి తక్షణమే మీ జీవితంలో లభించేది ఏంటి అంటే శాంతి. ఇంకా అంటే ఇక్కడ ఏమైనా కోరికలు ఉంటాయి కదా మీకు అశాంతిగా ఉండటానికి. అది రావాలి. ఆ శాంతి రాలేదు అంటే నేను చెప్పిన లెక్చర్ మొత్తం ఎక్కడ విడిపోయిందనమాట? బూడిదలో పోయింది. శాంతి రావడానికి ఎంత టైం పడుతుంది మీకు? తక్షణం రావాలి. మాటలు వింటున్నప్పుడే మీకు శాంతి వచ్చింది అంటే అర్థము మీరు అర్థమైనది, కబుర్లు చెప్పటం లేదు. లేకపోతే మిగతాదంతా నటనే. నటన వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో పేరు తెచ్చుకుంటున్నారు. సాయిబాబా టెంపుల్స్ ఎక్కువైపోతున్నాయంటే చాలా మంది చెప్తారు నాకు భక్తి ఎక్కువైందని. భక్తి ఎక్కువ లేదు, కోరికలు ఎక్కువయ్యాయి. ఆలోచించండి, మరి మనం పెట్టాము కోరికలు ఎక్కువయ్యా లేదు? అందువల్ల భారతదేశంలో దేవాలయాలు నాశనమయ్యాయి. పరిణామక్రమం యొక్క వివేచన చేస్తూ చెప్తున్నాను ఇదంతా. ఇంకా మనం చెప్పుకుంటున్నవి లెక్చర్స్ కాదు అని అర్థం చేసుకోండి. ఇంత తారతమ్యత అంటూ ఏమి ఉండదు. మాట్లాడే ప్రతి మాట ఉద్దేశం ఏమవుతుంది? మిమ్మల్ని అటువైపు తగ్గడానికి. ఎటువైపు? పరిణామక్రమములో మీరు పడిపోగలిగితే ఇంకా మనం చేసేది ఏముండదు, చేసేదేదో అదే చేస్తుంది. దాన్ని సమర్పణ అంటాం, శ్రద్ధ అంటాం. కానీ సమర్పణ ఎలా చేస్తాం? మా ఈ కోరిక తీర్చటానికి సమర్పణ చేస్తే అయిపోతుందేమో, అందుకు సమర్పణ. మనం చేయగలిగేదంతా చేసుకున్న తర్వాత ఇంకా నా కోరిక తీర్చుకోవడానికి నాకు కావలసినటువంటి విధి విధానాలు దొరకటం లేదు కనుక దేవుడు కావాలి. కాస్త ఆలోచించండి, మీలో మీకు ప్రవేశించి భగవంతుడు మనకి ఎందుకు అవసరం అవుతున్నాడో ఆలోచించండి ఒకసారి. బాబు నువ్వు తప్ప నాకు ఇంకేమి అర్థం లేదు అని మనం అడిగామా? ఎప్పుడైనా అడగవలసింది అది ఒక్కటే. పరివరాజకులుగా అలాంటి వాళ్లే అలాగే మారటానికి మీరు ట్రై చేయండి. ఇంకా నాకేం వద్దు, మరి ఏం వద్దు అని చెట్టుకుండా కూర్చుంటే ఏమవుతుంది? ఏమవుదు, కూర్చో, అభ్యంతరం ఏం లేదు. కానీ కూర్చోవలసినటువంటి అవసరం లేదు అని జగద్గురువు చెప్తున్నాడు. కూర్చోకండి, అలాగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ గా నా దృష్టిలో అది తప్పే. చెబటమ్మ కానీ ఈ అవధూతలు కానీ భక్తల విప్పుకు తిప్పే అవధూతల గురించి మాట్లాడుతున్నాను నేను. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు తప్పే చేస్తున్నారు ఒక విధంగా, ఎందుకంటే వాళ్ళ వెంటబడి వాళ్ళ స్థాయిలో వీళ్ళు అలాగే జీవించలేరు. అవధూతలు ఓకే, గాంధీ గారు ఓకే, గాంధీ వాదులు నాట్ ఓకే, గాంధీ టోపీ వాళ్ళు నాట్ ఓకే. అలాగే అవధూతల టోపీ మనం పెట్టేసుకుని వాళ్ళ వెంటబడి ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్స్ లాగా తయారవద్దు. వీళ్ళందరూ గాంధీ భక్తులే. కానీ గాంధీ ఏం చెప్పాడు? స్వాతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీ డిజాల్వ్ చేసేవన్నాడు. డిజాల్వ్ చేయకుండా ఏం చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని పట్టుకుని వేళ్లాడుతున్నావు. గురువు దగ్గరికి వెళ్ళగానే ఏది డిజాల్వ్ అయిపోవాలి, భౌతిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి గురువు యొక్క శక్తిని ఉపయోగించుకోవడం మానేయాలి. కానీ వెళ్ళేది ఎందుకు, అది చేయకండి. మీరు చేస్తే ఏమవుతుంది, చేయండి. అసలు సిద్ధిసాయి ఏం చెప్పాడు, మీరు అడిగితే అడగని అన్నాడు. ఎప్పుడప్పుడు వెగడబుట్టదా అని సిద్ధిసాయి ఉద్దేశం. భోంచేస్తున్నాడు, ఇంకా చాలు రాని ఆరోగ్యం పాడవుతుంది అని వచ్చి అమ్మ పెట్టడం మానేయచ్చు, లేదా ఏం చేయొచ్చు, అడిగినంతా పెడితే ఏమవుతుంది చివరికి, ఎప్పుడప్పుడు కక్కుకుంటాడు గ్యారంటీగా. సిద్ధిసాయి లేదది కక్కుకో, నువ్వు కక్కేంత వరకు నేను ఇస్తానన్నాడు. ఇది బాగుంది, మేము కక్కుకుంటామని తింటున్నారు అందరూ. అభ్యంతరం ఏం లేదు నాకు, కానీ మీకు అర్థమయ్యాక కూడా అంత అద్భుతమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాక నేను కక్కుకుంటాను, వాంతులు చేసుకుంటాను అంటే ఎందుకు, ఏమడగాలి? నువ్వు ఉన్నటువంటి స్థాయి నాకు అంటే ఇచ్చేస్తాడు, గ్యారంటీ ఇస్తాడు, అనేక మందికి ఇచ్చాడు. అడిగితే కదా ఎవడేది. బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, మీ దర్శనంతోనే జ్ఞానం వచ్చేస్తుంది కదా, మరి ఇంతమంది మిమ్మల్ని రోజు చూస్తున్నారు, జ్ఞానం రావటం లేదే అన్నాడు. ఎవరు కోరుకోవటం లేదయ్యా బాబు అన్నాడు. నేను నమ్మను అన్నాడు. నేను నమ్ముతారా, ఎవరు జ్ఞానాన్ని కోరుకోవటం లేదు? మేము నాకు తెలీదు, బుద్ధుడు ఏం చెప్పాడో చూద్దాం. సరే అని ఓ పల్లెటూరు తీసుకెళ్ళాడు. అప్పుడు ఉన్నదే పల్లెటూరు. పల్లెటూరు తీసుకెళ్ళి ఒక చోట కూర్చుని ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి జన్మభూమి కార్యక్రమం పెట్టాడనమాట. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మీకేం కావాలి, అందరినీ లిస్ట్ అడిగేదామన్నాడు. చిన్న పల్లెటూళ్ళు అప్పుడు లాస్ట్ ఇప్పుడులాగా వచ్చి చాలా కష్టపడేవాడేమో, ఏదో ఒక వారం రోజులంతా తిరిగి ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి చచ్చిపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళ దగ్గర వరకు వెళ్ళి వాడు క్వశ్చన్ వేసింది అడిగి, నీకేం కావాలి, ప్రశ్న ఇంతే. చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్న వాళ్ళ లిస్ట్ చాలా పెద్దది, వాళ్ళకేం కావాలో అప్పుడే పుట్టి చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకి పెద్ద లిస్టులు లేవు. మరి ఇప్పుడు మారిందేమో ప్రపంచం నాకు తెలీదు. సరే బుద్ధుడు తీశాడు, తీసుకొచ్చాను సార్ అన్నాడు. సరే చూడు, అందులో జ్ఞానం కావాలని ఎంతమంది అడిగారు అన్నాడు. ఎంతమంది అడిగారు, అడిగి ఉంటే ఇచ్చేసిండేవాడు బుద్ధుడు. మనం చేసే తప్పది గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానం అడగం మనం. నువ్వు వివేకానంద అడిగాడు, ఇచ్చాడు కదా. అది వివేకానంద వెళ్ళినందుకు గురువు దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు, జ్ఞానం అడిగాడు, వివేకానంద అయ్యాడు. ఆ రామకృష్ణ పరమహంస దగ్గరికి మన చాలా మంది వెళ్ళారు, పుస్తకాలు రాశారు చాలా మంది, చాలా మంది వెళ్ళారు. వాడు చాలా గొప్పవాళ్ళని నేను ఒప్పుకోను, ఒప్పుకోను. వాడు గొప్పవాడు అయితే నాకేంటి? నీ యొక్క జ్ఞానము ప్రపంచానికి ఉపయోగపడకపోతే, జ్ఞానం ఉన్నా లేకపోయినా ఒకటి, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మా స్టూడెంట్స్ కి నేను చెప్తూ ఉంటాను, నేను క్వశ్చన్స్ వేస్తే జవాబు ఇవ్వరు వాళ్ళు. కొందరు తెలిసి 10 మందిలో నుంచుని మాట్లాడలేక జవాబు ఇవ్వరు, కొందరికి తెలియక జవాబు ఇవ్వరు. నెట్ రిజల్ట్ ఏంటి, జవాబు లేదు. ఇద్దరు ఒకటే. అంచేత మాకు చాలా జ్ఞానం వచ్చేసింది, కానీ మేము వివేకానందలాగా చెప్పలేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది రామకృష్ణ పరమహంస భక్తులు ఉన్నారు. నా జవాబు ఏంటో అర్థమైపోయిందిగా మీకు. వాళ్ళు రైటో తప్పో, నేనే వాళ్ళ మీద నేను ఎగ్జామినర్గా కూర్చోటం లేదు. నేను మీకు కూడా ఇదంతా సజెషన్సే, ఆలోచించుకునే విధానాలే. మీకు తక్షణమే శాంతి లభించకపోతే మీరు గురువు దగ్గరికి మీ కోరికలు తీర్చుకోవటానికి వెళ్ళారు తప్ప జ్ఞానం అడగటానికి వెళ్ళలేదు అన్నది గుర్తుంచుకోండి. గురువుని దర్శించినాక గురువు దగ్గరికి వెళ్ళాక కూడా ముల్లా నసరుద్దీన్ చాలా అశాంతితో బాధపడుతున్నాడు, రాత్రి నిద్రపట్టడం లేదు. ఒకడికి వాడు ముల్లా నసరుద్దీన్ దగ్గరికి వచ్చాడు, చెప్పాడు నిద్రపట్టడం లేదు, చాలా అశాంతిగా ఉంది, చాలా బాధగా ఉందని.
సరే 50,000 రూపాయలు తీసుకురా అన్నాడు. చాలా ధైర్యంగా తీసుకొచ్చాడు వాడు. ఎందుకు తెలుసా, ముల్లా నసరుద్దీన్ ఏమీ తీసుకోడు అని అందరికీ తెలుసు. లేకపోతే తెచ్చుండేవాడు కాదు. నువ్వు ఇందుకు ఇంకో గురువు దగ్గరికి వెళ్తారా, 200 రూపాయలకి జ్ఞానం ఇచ్చేస్తట. బాబా దగ్గరికి కూడా ఇలాగే ఒకడు వచ్చాడు బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి. బాబాకి 5 రూపాయలు కావాల్సి వచ్చింది. పంపించాడు అందరి దగ్గరికో, బాబు నాకు 5 రూపాయలు కావాలి అని. ఎక్కడికి వెళ్ళినా వాడికి 5 రూపాయలు దొరకలే. వీడు నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు, నేను ఎందుకు టైం అయిపోతుంది అన్నాడు. చాలా మంది అలాగే వస్తారు ఇక్కడికి, టైం ఉండదు పాపం. ఏం కావాలి వాళ్ళకి? అక్కడే కనిష్ట బ్రహ్మజ్ఞానం అడిగాడు, ఇక్కడ అదే అడగరు. పరివ్రాజకులుగా నేను చెప్తున్న భావాన్ని అర్థం చేసుకోండి. మీ మన మనస్సు మనకి చాలా స్పష్టంగా ఉంటే తప్ప, లేకపోతే మనం అదొక రకమైనటువంటి నిర్వేదములు జీవిస్తాం, రోజులు వెళ్ళిపోతాయి. తర్వాత బాబా ఏం చెప్పాడు, వాళ్ళ జేబులో 50 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు నేను అడిగితే ఇవ్వలేను వాడు. బ్రహ్మజ్ఞానం ఏం పొందుతాడు? మళ్ళా నసరుద్దీన్ దగ్గరికి వాడు ఏమీ తీసుకోడు కదా అని తెలిసింది కనుక 50,000 రూపాయలు మూట తీసుకొచ్చి తెచ్చిచ్చాడు వాడు. ఇందులో నసరుద్దీన్ వెండిక అమ్మయ్య 50,000 దొరికిందని పారిపోయాడు. ఇంకా వీడి గుండె అవుట్, 50,000 రూపాయలు పోయి పరమ మోసగాడు వీడు అని ముల్లా నసరుద్దీన్ కథలు పడ్డాడు. పరిగెత్తాడు ముల్లా, పరిగెత్తి 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 అటు తిప్పి ఇటు తిప్పి ఎస్ఎస్ఐలో తిప్పిన పాటలన్నీ తెలుసా. ఎస్ఎస్ఐలో అనవసరంగా ఏఎంసీకి వెళ్ళాను నేను. కాబట్టి జోడు మూసాడు, రాళ్ళ మీదకి ఎత్తండి, ముళ్ళ మీదకి ఎత్తండి, ఇవంతా జయించాడు. జయించిన తర్వాత ఇదిగోని 50,000 అన్నాడు అమ్మయ్య అన్నాడు. అప్పుడు శాంతించాడు. మన శాంతులన్నీ అంటే నేను ఆలోచించు, అలాంటి శాంతులు పర్మనెంట్ గా మీకు శాంతి రాదు. ఆపండి ఇంకా దాన్ని. ఎన్నిసార్లు వింటారు ఈ కథలు? ఎన్నిసార్లు వింటారు? బుద్ధున్న వాడికి ఒకసారి చెప్తే చాలన్నాడు శంకరాచార్య గారు అని ఆయన ఉపనిషత్తు మీద కమెంట్ రాశాడు. అదేంటి బుద్ధు, నేను వాళ్ళ బాధలు గురువుల యొక్క బాధలు. బాబు నేను చెప్పిందంతా చెప్పేశాను ఊరుకోవచ్చుగా, మళ్ళా నేను చెప్తున్నాను ఆయన అంటాడు. ప్రేమతత్వం యొక్క పరాకాష్ఠ అది, కంపాషన్ కరుణ అది. వినడు అని తెలిసినా నేను చెప్పను అండు. భక్తోసిమి ప్రియోసిమి సుఖోసిమి, నా సుఖుడు కనుక భక్తుడు కనుక ప్రియుడు కనుక యథేక్షిస్తారా కురాని మళ్ళా తప్పు డేషన్ తీసేసుకుంటాడేమో. సరే చాలా బాగుంది వద్దు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పరివ్రాజక శిబిరంలో ఇన్నిసార్లు చెప్పించవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుంది జ్ఞానం ఉన్నటువంటి మనిషికి? అది అర్థం కావటంలే. జ్ఞానం ఉన్నట్ట లేనట్ట ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు. ఏ స్థితిలో ఉండాలి? పరిణామ క్రమంలోకి మనం వెళ్ళాలి అంటే డిజైర్లెస్ స్టేట్, ఏ విధమైనటువంటి కోరిక లేని స్థితిలో ఉండాలి. ఈ ఒక్క కోరిక తీరిపోయాక మళ్ళీ ఇమ్మీడియట్ హరిద్వార్కి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్పీచ్ మొదలెట్టే ముందు ఆయన చెప్పేవాడు, ఇక్కడికి వచ్చారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళకండి అనేవాడు ఆయన. 3 రోజుల క్యాంప్ పొద్దున్న స్పీచ్ అది. వచ్చారు 3 రోజులు, చాలా జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. విన్న తర్వాత ఏం చేయాలి? ఇది పొద్దున్న 5:30 ఇప్పుడు చెప్పేవారు ఆయన. 8:30 అక్కడ భోజనం పెట్టేస్తారు. భోజనం పెట్టే ముందు గురువుగారికి మాతాజీకి కాలికి దండం పెట్టుకోవడం ఒక ఆనవాయితీ. అక్కడ మరి మేము వచ్చాము 3 రోజుల కోసం, అంచేత ఇవాళ మధ్యాహ్నం మేము గంగోత్రి యమునోత్రికి వెళ్ళాలి, మీ ఆశీర్వాదాలు కావాలి. నా ముందే చాలా మంది అడిగారు ఏం గురువు ఏం శిష్యులు. భావం అర్థమవుతుందా మీకు చెప్తున్నది? గురువు అంటే అజ్ఞానాన్ని తీసివేసేవాడే తప్ప మీ కోరికల్ని పెంచేవాడు కాదు. మరి పరివరాజకులుగా మీరు ఆ గురువు యొక్క శరణాగతి పొందినప్పుడు ఇంకా బాహ్య జగత్తులో ఏం జరుగుతుందో దయచేసి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసుకోండి మీరు. కానీ భారతదేశంలో ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్లాసెస్ లో కోరికలు వద్దు అని ఏ క్షణంలో అన్నావు చెట్టు కింద పోయి కూర్చుండవు. ఆ తప్పు చేయకండి.
మరి చేసిన గురువులు వాళ్ళ సంగతి మనం పట్టించుకోవద్దు, వాళ్ళు రైతా తప్ప అన్నది మనం వదిలేద్దాం. మీరు చేయవలసింది ఏంటంటే జనక మహారాజు లాగా చేయాలి, రాజ్యం చేస్తూ ఉండాలి కానీ కోరికలు ఉండకూడదు. రాజ్యం అంటే మీకున్నటువంటి బాధ్యతలు కామన్ సెన్స్ ఉపయోగించేయండి. అంటే మాస్టర్ బాధ్యతను చేయమన్నారు కదా అని చెప్పి బాధ్యత ఒకటి తీరుని బాధ్యతలు తీసుకోమని నేను చెప్పలేదు. బాధ్యతలు పాటించడానికి కావలసినటువంటి పనులు మీరు చేయండి. తీరితే తీరితే తీరకపోతే తీరం. తీరాలి అని కోరిక ఉంటే అనిపిస్తుంది, మీ కోరిక లేదుగా. ఆ ఒక్క తేడా ఈ గురు పరంపరలో వచ్చింది, చిన్న తేడా. ఆ తేడా చాలా అవసరమైనటువంటి తేడా. ఈ అవధూతల దగ్గర నుంచి రావాల్సినటువంటి జంపు అది. షిర్డి సాయి తర్వాత సత్యసాయికి తేడా అర్థం ఉందా? షిర్డి సాయి ఏం చేశాడు? ఓ చోట కూర్చున్నాడు, ఏ రోజు ఆ రోజు పనిచేశాడు. మరి సత్యసాయి ఖర్చు పెట్టాడు. మరి ఎవరు రైట్ ఇక్కడ? పరిణామ క్రమంలో సత్యసాయి రైట్. కానీ తీరకపోతే సత్యసాయికి బాధ ఇస్తుందా? కానీ ఆయన డిసైపుల్స్ కి బాధ ఇస్తుంది. సాయం తెచ్చేశారు, ఇలా అనేశారు, అలా అనేశారు. ఆ తేడా. ఒక సాయి కింగ్డమ్ లాంటి వరల్డ్ మీట్ ఆర్గనైజేషన్ ఉన్నా సత్యసాయి దానికి అతీతుడే. అలాంటిది ఒక చిన్న కుటుంబానికి అతీతంగా అందులో మీరు చాలా ఈజీగా అతీతంగా ఉండొచ్చు. ఎందుకంటే మీకు కావాల్సినవి జరగవు అక్కడ. ఆటోమేటిక్ గా అసలు మీకు వైరాగ్యం రావాలి. ఎందుకు రావటం లేదో మరి నాకు తెలియదు. అసలు నిజంగా మన కుటుంబ పరిస్థితులు చూసుకుంటే తక్షణమే వైరాగ్యం వచ్చేయాలి. అయినా వైరాగ్యం రాకుండా ఏం చెప్తాం? చూసుకోండి, ఈ క్లాసెస్ లో తేడా చెప్పాను కదా నేను. విషయం కాదు ఇక్కడ, లెక్చర్ కాదు ఇంపార్టెంట్. మీరు ఆ మానసిక స్థితిలోకి దూరగలిగితే ఈ లెక్చర్లు అంతా అనవసరం. దానికి చెప్తున్నాను తప్ప ఒక సీక్వెన్స్ లో మాత్రం ఇక్కడ చెప్పను ఇంక నేను. ఏంటి మన లక్ష్యము? పృథ్వీ మీద మనము నివసిస్తున్నటువంటి వాళ్ళకి పృథ్వీ మీద మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఎంత నీచ స్థితిలో ఉన్నా పరిణామ క్రమములో అది అనవసరము. పృథ్వీ గ్రహము దాటి బయట జరుగుతున్నటువంటి కోట్లాది కోట్ల సంవత్సరాల పరిణామ క్రమములో మీరు భాగం పంచుకోవచ్చు, పంచుకోకపోవచ్చు. ప్రస్తుతం మనం పంచుకోవటం లేదు. పంచుకోకుండా ఎన్నాళ్ళు ఉండొచ్చు? మీ ఇష్టాలు అనంతకాలం వరకు అలా ఉండిపోవచ్చు. మీరు జంతువులుగా పుడుతూ ఉండి మనిషి కూడా ఒక జంతువే. సాయి యొక్క గురుభయ్యనే పావు కప్పగా పుట్టారు, సాయి యొక్క గురుభయ్యనే మేకలుగా పుట్టారు. సాయి చరిత్ర తరమనేది అందుకు రెగ్యులర్ గా పరిణామ క్రమము తెలియకుండా సాయి వలె నిరంతరము గురువు మీద దృష్టి లేకపోతే ఖచ్చితంగా మేకలు కప్పలు పాములుగా మనం పుడతాము అన్నది అర్థం కాకపోతే సాయి పారాయణ కరెక్ట్ ఫలితాలు ఇవ్వటం లేదు. సాయి పారాయణ ఉద్దేశం అది చెప్తున్నది అది అక్కడ కాదా? కానీ సాయి పారాయణ ఎందుకు చేస్తాం? కోరిక కల్పించుకోవటానికి తప్ప. రైతా పరివ్రాజకులుగా అది చేయకండి. మేము పరివ్రాజకులం కాదు, చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. నిజమైనటువంటి డిజైర్ల స్టేట్ రానంత వరకు కూరుతూ ఉండండి, పారాయణ చేసుకుంటూ ఉండండి, ఇంకో చోటకి వెళ్ళకండి. ఇంకేంటి, ఈ కాలంలో కరెక్ట్ గా మార్గదర్శనం చేసేటటువంటి భౌతికమైనటువంటి గురువు మీకు లభించడు. ఎందుకు లభించడు అంటే వాడు చెప్పింది మీరు చెయ్యడు కనుక. అర్థమైందా? గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావో చెప్పాను నేను చాలా సార్లు. మీకు కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నావు, ఈ రోగాలు తీర్చుకోవడానికి వెళ్తున్నావు, ఈ బాధలు తీర్చుకోవడానికి వెళ్తున్నావు, అది గురువు యొక్క ఉద్దేశం కాదు. అంచేత నిజమైనటువంటి గురువు అదృశ్యంగానే ఉంటాడు. దృశ్యమానమైనటువంటి గురువు ఎప్పుడు కూడా మిమ్మల్ని అటు తోచి వదిలేస్తాడు. తోచేశాక అసలైనటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు మీకు? మీలో దొరకాలి, బయట దొరకడు. బయట దొరికితే వేస్ట్. వాడు వాడి మూడు బట్టి ఉంటుంది కదా, వాడికి మూడు ఉంటే చెప్తాడు, మూడు లేకపోతే చెప్పడు. వాడు చెప్పకపోతే మీ కర్మ ఏంటి? కానీ లోపల ఉన్నటువంటి గురువు మీకు చెప్పకుండా ఉండలేడు, ఇంచేత వాడి బాధ్యత కనుక. కానీ లోపల ఉన్నటువంటి గురువు మీకు దొరకాలి అంటే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఏ కండిషను? కోరికలు లేనటువంటి స్థితి మీకు ఉంటేనే లోపల ఉన్నటువంటి గురువు మీకు స్పందిస్తాడు.
ఉన్నాయా లేవా, నాకు ఏమీ లేవు ఈ క్షణంలో నాకు కనిపించాలి అన్న కనిపించిన ఏంటంటే మీ యొక్క నిజ స్వరూపము మీకంటే బాగా ఆ లోపల ఉన్నటువంటి వాడికి తెలుసు. అంచేత దొరకలేదు ఫలించలేదు అంటే మీరు ఆడవాలి. ఇంకా నటిస్తున్నాను గురువు దగ్గర కూడా, నా అంతరాత్మ దగ్గర కూడా నేను నటిస్తున్నానే. నువ్వు నటించకపోతే వాడు పలుకుతాడు గ్యారంటీగా. ఎప్పుడు పలుకుతాడు? తక్షణమే పలుకుతాడు. అంచేత ఇవాళ చెప్పింది దాంట్లో నిన్న చెప్పిన దానికి కంటిన్యూవేషన్ లోనే పరిణామ క్రమములో మీరు పాలు పంచుకోవటం లేదు నెంబర్ వన్. నెంబర్ టూ, పరిణామ క్రమములో మీరు పాలు పంచుకోవాలి అంటే డిజైర్లెస్ స్టేట్ తప్ప, కోరికలు లేనటువంటి స్థితి తప్ప ఇంకో స్థితిలో మీరు పరిణామ క్రమములో పాలు పంచుకోలేరు. మరి నేను పరిణామ క్రమములో పాలు పంచుకోకపోతే ఏమిటిట? యు వెయిట్. అదే ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు మీకు పరిణామ క్రమములో పాలు పంచుకోవాలి అనిపించేంత వరకు ఈ చక్కెర ఇలా తిరుగుతూనే ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశైన, మీ చక్ర వ్యూహము అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఆగదు. తిరుగుతూ ఉండండి, దానికి ఉంది, మీకు ఇష్టం అయితే ఎవడే ఉందండి. అందువల్ల గురువునికి తొందర లేదు అది గుర్తుంచుకోండి. ఇది మహాసంక్రాంతి వచ్చేసింది, దగ్గర వచ్చేసింది, మీరు తొందర పడండి అని చెప్పటం. గురువులు ఎందుకు చెప్తానంటే పరీక్ష దగ్గర పడ్డాయి చదువుకోండి అని స్టూడెంట్స్ చెప్పినట్టే. చదువుకోకపోతే గురువుకి ఏంటిట? ఏమైనా అవుతుందా? అంచేత గురువుని మనం ఉద్ధరిస్తున్నాం అనుకునేటటువంటి ఒక మహత్తరమైనటువంటి మీరు మూసేటటువంటి బరువు నుంచి ముక్తులకండి. మీరు గురువుని ఉద్ధరించక్కర్లేదు, ఉద్ధరించలేరు. వాళ్ళు అసలు మీ లైఫ్ స్టైల్ దరిదాపుల్లో లేరు. మీరేం చేయలేరు వాళ్ళని. అసలు నీళ్ళని నూనెని ఎలా కలపలేము? ఒకే చోట ఉన్ని గిలకరించేసినా మళ్ళీ పక్కన పెడితే ఏమవుతుంది? అదే జరుగుతుంది. అంచేత గురువు జోలికి మీరు వెళ్ళి చాలా మంది బాధపడుతూ ఉంటారు. గురువు మీద మీ ప్రభావం ఏదో పడిపోతుంది, మీ అందరి బరువులు గురువుల మీద పట్టడం వల్ల పాపం గురువుకి ఏదో అయిపోతుంది. పరమ మూర్ఖులం మనం. మీరు గురువుని ఏదో చేసేయగలిగితే అలాంటి దద్దమ్మ గురువు మనకు అక్కర్లేదు, చేతకాని గురువు మనకు అక్కర్లేదు. మీరేం చేయలేరు గురువుని. చేయగలిగితే గురువు మీకు శిష్యుడు కావాలి. మీరు గురువులు, మహాగురువులు. అంచేత ఈ పిచ్చి పిచ్చి నోషన్స్ చాలా ఉన్నాయి భారతదేశంలో. మీరు గురువుని ఏమీ చేయలేరు, నథింగ్. అంచేత మీ వల్ల గురువు ఏదో బాధ పడిపోతున్నాడు, మీ వల్ల గురువు ఏదో నిరసించిపోతున్నాడు, మీ వల్ల గురువుకి ఏదో అయిపోతుంది. ఎందుకు అంత పెద్ద భ్రమ? మీరు అంత చేయగలరా? మీ ఉద్దేశం హనుమంతుడి ముందుకు పిగంతులా అన్నట్టే ఉంటుంది. ఇదంతా మన అహంకారాలు. ఇవంతా కూడా ఈ అహంకార పోషణకి గురువుల దగ్గర కూడా మనం మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మీ మనస్సుల్ని మీరు ఆలోచించుకోండి. కామన్ సెన్స్ అక్కడ ఉపయోగించుకోండి. ఇక్కడ చెప్పింది అర్థమవుతుంది కదా? పరిణామ క్రమంలో మీరు జాయిన్ అవుతేనే మీకు నిష్కృతి. పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా పరిణామ క్రమంలో లేదు. అందుకే పృథ్వీని పాపగ్రహం అంటాం. పృథ్వీ గ్రహం మీద మనం ఉన్నాము అంటేనే అర్థము మనం పరిణామ క్రమంలో లేము. పరిణామ క్రమంలో మీరు పాలు పంచుకోవాలి అంటే పరిపూర్ణమైనటువంటి కోరిక రాహిత్యము. దేవునికి తెలియాలి అది కరెక్ట్ వర్డ్ అవునో కాదో అని అనకూడదేమో, కానీ భావం అర్థమైపోయింది కదా. కళ్ళు మూసుకోండి, చెప్పింది మననం చేసుకోండి. పృథ్వీ గ్రహం మీద ఉన్నాము, పృథ్వీ గ్రహం మీద ఉన్నాము, మానవ శరీర ధారణము అంటేనే అర్థము పరిణామ క్రమములో మనము లేము. ఒడ్డునున్నాం, నదిలో లేము. తిరిగి పరిణామ క్రమంలోకి మనం జాయిన్ అవ్వాలి అంటే కోరికలు ఉండకూడదు. మరి కోరికలు లేకపోతే ఏం చేయాలి? ఎక్కడున్నారో అక్కడ ప్రతి రోజుని 100% బాధ్యతతో పూర్తి చేయండి. కానీ ఆ బాధ్యత ఎలా ఉండాలి? పిల్లలు ఆడుకుంటున్నారు, పోలీసు దొంగ ఆట, దొంగ పారిపోతున్నాడు, పోలీసు వెంటబడుతున్నాడు, దొంగ ఏం చేసుకుంటున్నాడు, పోలీసు నుంచి తప్పించుకోవటానికి పరిపూర్ణంగా ప్రయత్నిస్తున్నాడు.
పోలీసు ఏం చేస్తున్నాడు, దొంగను పట్టుకోవడానికి పరిపూర్ణంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ లోపల అమ్మ తెలిసింది, నిజం వేసింది, పోలీసు లేదు, దొంగ లేదు, ఇద్దరు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి, మీ బాధ్యతలు ఎలా నెరవేర్చాలో, మీ రోల్ ఉన్నంత వరకు పరిపూర్ణంగా పాటించాల్సిందే. నిజమైన దొంగ అంతలా పారిపోవ కానీ ఆడుతున్నటువంటి దొంగ గ్యారంటీగా చాలా సీరియస్ గా పారిపోతాడు. ఎంతవరకు, ప్రకృతి నుంచి పిలుపు రానంత వరకు, తల్లి విజులు వేయనంత వరకు. తల్లి విజులు వేసాక ఆట ఆడలేరు, మీరు ఇంటికి వచ్చేస్తారు. మీరు ఈ లోపల రకరకాలైనటువంటి బాధలు, వాడెవడో చేసేస్తున్నాడు, వీడెవడో చేసేస్తున్నాడు, వాడేదో చేస్తున్నాడు, ఒకటి గుర్తుంచుకోండి, ఈ మార్గంలో నడుస్తున్నటువంటి వాడి మీద ఈగ కూడా వాడలేదు. ప్రహ్లాదుడి మీద మహా తపస్సు అయినటువంటి తండ్రి ఏం చేయగలిగాడు? ఏనుగులు చేత తొక్కించలేకపోయాడు, నిప్పులో కాల్చలేకపోయాడు. మీకు అదే జరుగుతుంది. మిమ్మల్ని ఎవడో ఏం చేయలేడు, చేయగలిగాడంటే అర్థం ఏంటి? మీరు కరెక్ట్ గా లేదు, కరెక్ట్ చేసుకోండి. కోటింగ్ కరెక్ట్ గా పడలేదు, ఫైల్ ప్రూఫ్ పెయింట్ చేసుకున్నాను అనుకోండి, కాలకూడదు. ఏదైనా ఒక భాగం కాలింది అంటే అర్థం ఏంటనమాట, ఆ భాగం మీద పెయింట్ కరెక్ట్ గా పడలేదు. ఇంచేత కోరిక రహిత స్థితిలో ఉంటూ ప్రపంచాన్ని, మీ బాధ్యతలను పరిపూర్ణంగా ఒక ఆట వలె మీరు చెయ్యగలిగితే నిలవైనటువంటి పరివరాజకులుగా మారుతారు. అలా పరివరాజక స్థితిలోనే కోరిక లేని ఒక కోరిక ఉంది, అది మన కోరిక కాదు, గురువుల కోరిక అనే పేరు పెడతామని గురువుల కోరిక కూడా కాదు. అది పరిణామ క్రమంలో ఆ విధమైనటువంటి మార్పులు రావాల్సి ఉన్నాయి కనుక ఆ మార్పులు వస్తాయని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంత శరదాంశతం. శాంతి శాంతి శాంతి. దక్షిణ ధ్రువాలు సహస్రారము మూలాధారము. ఈ పరిణామ క్రమములో మానవుని తూచివేయటానికి చాలా ఇంపార్టెంట్. కుండలిని జాగరణ అంటే అదే. కుండలిని జాగరణ జరిగినప్పుడు మహత్తరమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తికి అడ్డుగా ఉన్నదాన్ని కొట్టేస్తుంది. అంతలో అర్ధరాత్రి అదే ఉద్ధృతమైనటువంటి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆ నదిలో మీరు ఏ దిశలో వెళ్ళగలరు? అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళలేదు. కుండలిని జాగరణ అంటే అంతే. అది ఉత్తర దిశ నుంచి దక్షిణ దిక్కుకి, దక్షిణ దిశ నుంచి ఉత్తర దిక్కుకి రెండు రకాల వెళ్తుంది. అందువల్ల అటువైపు ఉన్నది దక్షిణ దిక్కు వైపు చూస్తున్నటువంటి గురుదేవులు. మనము దక్షిణ దిక్కుగా ఉంటాం, గురుదేవులు ఉత్తర దిక్కును చూస్తున్నారు. ఇటువైపు ఉన్నది దక్షిణ దిక్కును చూస్తున్నారు, మనము ఉత్తర దిక్కు. దాన్ని బట్టి ఇంకా అనాలిసిస్ చేసుకోండి. దాన్ని ఇక్కడ కోరికలు కోరకూడదు అనే దాంట్లో పరిణామ క్రమానికి అనుకూలమైనటువంటి కోరికలు కోరటము మంచిది అని. కోరికలు పరిణామ క్రమానికి తగిన కోరికలు ఎవరు చెప్తారు మనకి? అంచేత గురు ప్రణాళికకు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా కోరికలు కావు, పరిణామ క్రమంలోని భాగాలు. అది ఉత్తర దిక్కుగా దక్షిణ దిక్కుగా కూడా మనకి గుర్తు ఉండాలి అన్నది ఆ విధంగా అక్కడ తయారైందరు. మేము అనుకుని మాత్రం ఏం పెట్టలేదు అలాగా, కానీ తయారయ్యాక ఓహో ఇదా అనుకుంటున్నాం. అంచేత
గురువులకి సమర్పణగా మీరు జీవించగలిగితే ప్రతిదీ అర్థవంతంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా మీరు జీవిస్తున్నారా లేదా అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆఖరికి బొమ్మలు పెట్టడంలో కూడా ఇక్కడ ఏమి ఆలోచించి ఏం పెట్టలేదు, అవి అలా అయిపోయాయి, చాలా అద్భుతంగా తయారయ్యాయి అంతే. అర్థమైందా?